చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 1 శ్లోకం 15.
శ్రీశుక వాచ సమ్యగ్ వ్యవసితా బుద్ధిన్ సమ్యగ్ వ్యవసితా బుద్ధిన్ తవ రాజర్షి సత్తమా తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాంతే యజ్ఞాతానైస్తికీరతి.
ప్లీజ్ రిపీట్ వాట్ యువర్ ట్రాన్స్లేషన్. శ్రీశుక వాచ, శ్రీశుకదేవ్ గోస్వామి పలికెను. సమ్యక్, పూర్తిగా, వ్యవసిత, సుస్థిరమైనది, బుద్ధి, బుద్ధి, తవ, నీ యొక్క, రాజఋషి సత్తమా, రాజర్షులలో శ్రేష్ఠుడా, వాసుదేవ కథాయాం, వాసుదేవుని కథలను, కృష్ణ కథలను వినుటయందు, తే, నీ యొక్క, యత్ కారణమున, జాత వృద్ధి చెందినది, నైస్తికి త్రెంపు లేకుండా, రతిహి అనురుక్తి లేదా పారవస్య భక్తి. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏ శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. సుఖదేవ్ గోస్వామి పలికెను, రాజర్షులలో శ్రేష్ఠుడా, వాసుదేవుని కథల ఎడ నీవు అత్యంత ఆకర్షితుడవైతివి కనుక నీ బుద్ధి ఆధ్యాత్మిక అవగాహన యందు సుస్థిరమైనదనుట నిశ్చయం. కేవలము అదియే మానవాళికి నిజమైన లక్షణం. అట్టి ఆకర్షణ త్రెంపు లేనిది కనుక నిక్కముగా మహోదార్థమైనది. భాష్యం. రాజర్షికి లేదా ప్రభుత్వాధినేతకు కృష్ణ కథ తప్పనిసరి అయినది. ఈ విషయమున భగవద్గీత యందు పేర్కొనబడినది. ఇమం రాజర్షయో విదుహు. కాని దురదృష్టవశాత్తుగా ప్రస్తుత కాలమున పాలనాధికారమును ఆధ్యాత్మిక అవగాహనము ఏమాత్రమూ లేనట్టి తృతీయ చతుర్థ శ్రేణి జనులే క్రమముగా చేజక్కించుకొనుచున్నారు. అందువలన సమాజము అతి శీఘ్రముగా పతనము చెందుచున్నది. కృష్ణకథను ప్రభుత్వాధినేతలు తప్పక తెలుసుకునవలసి ఉన్నది. ఇలయనగా అది లేనిచో జనులెట్లు సుఖవంతులు కాగలరు? ఎట్లు భౌతిక జీవన కష్టముల నుండి ఊరటను పొందగలరు? కృష్ణభక్తి యందు మనస్సు సుస్థిరమైన వానిని జీవిత విలువ విషయమున సూక్ష్మబుద్ధి కలవానిగా తెలుసుకునవలెను. పరీక్షిత్ మహారాజు రాజసత్తముడు రాజర్షులలో శ్రేష్ఠుడు కాగా, సుఖదేవ్ గోస్వామి మునిసత్తముడు మునులలో శ్రేష్ఠుడు అయ్యున్నాడు. కృష్ణకథయందే అభిరుచి కలిగియున్నందున ఇరువురును ఉన్నతులే. వక్త మరియు శ్వేత యొక్క మహోన్నతమగు స్థితి రాబోవు శ్లోకమునందు చక్కగా వివరింపబడినది. కృష్ణకథ ఎంత ఉల్లాసకరమైనదనగా, పరీక్షిత్ మహారాజు భౌతికమకు అన్న పానీయముల విషయమునను తన దేహ సౌకర్యములను కూడా మరచను. వక్త శ్రోత ఇరువురిని ఆధ్యాత్మిక పదమునకు భగవద్ధామమునకు చేర్చుటకై హరినామ సంకీర్తనోద్యము ఏ రీతిగా ప్రపంచమంతటను విస్తరింపవలెనో తెలుపుటకు ఇది చక్కని ఉపమానము.
ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా శుష్కరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమ. నమోం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
శీశుక వాచ సమ్యగ్ వ్యవసితా బుద్ధి స్థవరాజస్థితస్తమా వాసుదేవ కథాయాం తే యజ్ఞాత నైస్తికీరతి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజర్షులలో శ్రేష్ఠుడా, వాసుదేవుని కథలయడ నీవు అత్యంత ఆకర్షితదవైతివి. కనుక నీ బుద్ధి ఆధ్యాత్మిక అవగాహన యందు సుస్థిరమైనదనుట నిశ్చయం. కేవలము అదియే మానవాళికి నిజమైన లక్ష్యం. అట్టి ఆకర్షణ త్రెంపు లేనిది కనుక నిక్కముగా మహోదాత్తమైనది. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజులో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి గొప్ప లక్షణాన్ని ఇక్కడ గుర్తించి ఆయన ఈ శ్లోకంలో ఆయన యొక్క అర్హతను మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. సుఖదేవ గోస్వామి ఏమంటున్నారు అంటే రాజర్షులలోనే శ్రేష్ఠుడు అంటున్నారు. రాజర్షి అంటే రాజు, ఋషి రెండు కూడా, సెయింట్లీ కింగ్. అయితే మానవాళి మొత్తానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అర్హత ఏమిటి అంటే వాసుదేవుని కథల యెడ అత్యంత ఆకర్షితుడవై. ఎప్పుడైతే వాసుదేవుని కథల మీద ఆకర్షణ మనం పెంపొందించుకుంటామో అప్పుడు సర్వ క్లేశములకు సర్వ సమస్యలకు పరిష్కారం అది. ధర్మరాజు భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, భీష్మ పితామహ అక్కడికి కలవడానికి వెళ్లేటప్పుడు యుద్ధ రంగంలోకి కృష్ణుడు పాండవులకు చెప్తాడు. ధర్మరాజు చాలా అసంతృప్తిగా ఉన్నాడు యుద్ధం తర్వాత, కలత చెంది ఉన్నాడు. అరే తన అన్న వాళ్ళందరూ కూడా మరణించారే అని చెప్పి. అంటే చూడండి, ఆ యొక్క మోహం అన్నటువంటిది అంత సామాన్యం కాదు, దాని నుంచి బయటపడ్డాం అన్నమాట. అప్పుడు కృష్ణుడు ఎంత నచ్చ చెప్పినా కానీ ధర్మరాజు స్థిమిత పడట్లేదు అన్నమాట. ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తారు అంటే ధర్మరాజుల వారు స్థిమిత పడకుండా భగవంతుడే చేస్తున్నాడంట. ఎందువల్ల అంటే భీష్ముడు కేవలం ఒక క్షత్రియుడే కాదు, ఒక గొప్ప భక్తుడు, గొప్ప జ్ఞాని అన్నటువంటిది భవిష్యత్తులో అందరికీ తెలియాలన్నటువంటి ఉద్దేశంతో. సో అక్కడికి ఆయన పరామర్శించడానికి వెళ్లేటప్పుడు దేవదేవుడు కృష్ణుడు పాండవులకేం చెప్తున్నారంటే మీరు చక్కగా అలంకృతులై రావాలా అంటున్నాడు. వజ్ర కిరీటాలు ధరించాల, ఆభరణాలన్నీ ధరించాల, బంగారు వాహనంలో రథంలో మీరు అక్కడికి రావాలా అంటున్నారు. ఎవరైనా హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఉంటే మనం వెళ్ళి మేకప్ గీప కొట్టుకొని వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తామా? వెళ్తే ఎటుంటది. సో కానీ ఇక్కడ కృష్ణుడేమో ఆయన అంబసయ్య మీద పడుకొని ఉంటే మీరు సర్వాభూషణ అలంకృతులై అక్కడికి వేం చేయాలా అంటూ ఉన్నాడు. వీళ్ళు జస్ట్ కృష్ణుడు ఏం చెప్తారు చేయడం వీళ్ళ కానవాది. వాళ్ళందరూ కూడా చక్కగా అలంకరించుకుని అక్కడికి వెళ్ళారు. వాళ్ళని చూసిన తక్షణమే భీష్మాచార్యుల వారు ఏమంటూ ఉన్నారు అంటే చాలా ఆనందంగా ఉంది నాకు, మీరు ఈ రకంగా అలంకృతులై రావడం వల్ల ఈ అలంకరణ మీకు కాదు ధర్మానికి అలంకరణ జరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను, ధర్మం విజయం సాధించినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే ధర్మానికి ప్రతిరూపాలు మీరు, మీరు అలంకృతులు కావడం వల్ల ధర్మం అలంకరించినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. సో అప్పుడు ధర్మరాజు ఎన్నో ధర్మ సందేహాలు అడుగుతాడు. వాటిల్లో ఒకటేమిటి అంటే రాజు క్షత్రియునికి ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అంట. అప్పుడు భీష్మదేవులు ఏమంటారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ క్షత్రియ, మొట్టమొదటి అర్హత క్షత్రియునికి ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే దేవదేవుని భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా, ఇది అర్హత మొట్టమొదటి అర్హత. దేవదేవుని భక్తుడైనప్పుడే దేవదేవుడు చూపించినటువంటి ధర్మం మీద విశ్వాసం ఉంటుంది. అప్పుడు
ఆ ధర్మానికి అనుగుణంగా తను నడుచుకుంటాడు, ప్రజలందరినీ కూడా ఆ మార్గంలో నడిచేటట్టుగా చేస్తాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ, మొట్టమొదటి అర్హత క్షత్రియునికి ఏమిటి అంటే భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా. బ్రాహ్మణులను ఎందుకు పూజించేవాడై ఉండాలా? బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వారు, వారిని పూజిస్తే సక్రమమైనటువంటి దిశా నిర్దేశకాన్ని చూపిస్తారు క్షత్రియునికి, ఈ మార్గంలో నువ్వు నడవాలా అని చెప్పు. మిగిలిన వాళ్ళందరూ కూడా, మిగిలిన వర్ణముల వారందరూ కూడా అంధులు, అజ్ఞానంగా, అజ్ఞానంతో కళ్ళు మూసుకుని ఉన్నాయి. వారికి మార్గం చూపించేవారెవరు? బ్రాహ్మణుడు. అందువల్ల బ్రాహ్మణుని పూజించేవాడై ఉండాల క్షత్రియుడు. ఇది మొట్టమొదటి అర్హత. ఈ రోజుల్లో ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఎవరు అధిపతులు అంటే థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్. థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్. మరి థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్, శూద్ర అంటే శారీరక భావన ఉన్నవాడు, ఫోర్త్ క్లాస్ ఎవరు? చండాలుడు. చండాలుడని ఎవరు అంటారు? శారీరక భావన పూర్తిగా ఉన్నటువంటి వాడిని చండాలుడు అంటారు. జనక మహారాజు కొలువులో అందరూ కొలువు తీరి ఉన్నారు, పండితులు మంత్రులు అందరూ కూడా. అష్టావక్రముని ఆయన యొక్క సభలోనికి ప్రవేశించారు. ఏం పేరు ఆయన పేరు? అష్టావక్రముని. అష్టవంకరులు ఉన్నారు ఆయన. సో ఆయన్ని చూడంగానే, నేను తనంగానే మీరెట నవ్వారో, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన చూడంగానే గల్లు నవ్వారనమాట. నవ్వినప్పుడు ఆ అష్టావక్రముని ఏమన్నారు అంటే, ఈ చండాలను ఎందుకు మీ కొలువులో ఉంచుకుని ఉన్నారు అన్నాడు. జనకుల వాళ్ళు ఆశ్చర్యపోయారు, అరే మంత్రులు పండితులు బ్రాహ్మణులు వీరిని చండాలునంటారా అన్నాడు. అవును స్వామి, ఈ తోలు చూసి ప్రతిస్పందిస్తున్నారంటే వాళ్ళు చండాలే కాక ఇంకెవరు అంటాను. ఈ తోలు, ఈ బాహ్యమైనటువంటి తోలు, ఈ రూపాన్ని చూసి ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళు, అటువంటి వారు ఖచ్చితంగా చండాలురే. ఈరోజు భగవంతుడు గీతలో ఏం చెప్తున్నారు? యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తతత్యేవ తరోజన సాయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు అంటున్నారు. సో నాయకులందరూ కేవలం శారీరక భావన, ఆత్మదృష్టి అన్నటువంటిది కించిత్తు కూడా ఎవరికీ లేదన్నమాట. ఈ శరీరం శరీరం శరీరం, దీన్ని ఎట్లా సంతృప్తి పరచుకోవాలా? కానీ శరీరం ఇది అద్దె ఇల్లు, ఏదో ఒకరోజు ఖాళీ చేయాల. ఎవడన్నా అద్దె ఇంట్లో కూర్చొని దాన్ని ఫాల్ సీలింగ్, మొజాయిక్ ఫ్లోరింగ్, తర్వాత ఎయిర్ కండిషనింగ్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ చేసుకుంటుంటే ఏడేవిడ పనికి మాలనాడు, అద్దె ఇల్లు డెకరేషన్ చేసుకుంటున్నారంట. ఇది అద్దె ఇల్లు, దీనికి మనం కట్టే రెంట్ పూర్వం చేసినటువంటి కర్మ. ఎంత కర్మ చేసామో అంతే భగవంతుడు డిసైడ్ చేస్తాడు ఈ టైంలో ఇంతవరకు ఏం ఉండాలా అని చెప్పి. అద్దె ఆ టైం అయిపోయిన తర్వాత ఇంట్లో మనం ఖాళీ చేయకపోతే యజమాని ఏం చేస్తాడు? గుండాలను పంపిస్తాడు. ఆ గుండాలు వచ్చి తన్ని బయటకు తోసేస్తారు అనమాట. మనకెవరు గుండాలు అంటే యమదూతలు. వీళ్ళు సూపర్ గుండాస్ అనమాట. వాళ్ళని చూస్తేనే 1-2 వచ్చేస్తాయంట. చాలా భయంకరంగా ఉంటారు అనమాట, వికృతంగా ఉంటారు. వాళ్ళ వర్ణన ఎట్లా ఉంది భాగవతంలో? మంచి మంచి రంపాల్లాంటి పళ్ళు ఈ అంటే, ఎర్రని కళ్ళు, రాగి చువల్లాంటి జుట్టు, నల్లని వర్ణము అంటే మనం చూడగానే భయం. వాళ్ళని చూసి భయంతో మలమూత్రాలు విసర్జిస్తామండి, అంత క్రూరంగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఖాళీ చేపించేస్తారు ఇల్లు. మరి ఆ సత్యం తెలియకుండా ఈ యొక్క శరీరాన్ని అలంకరించుకునే దానికి సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. సో నిజమైనటువంటి నాయకుడు భగవత్తత్వ విజ్ఞానవేత్త అయి ఉండాలా, భగవత్తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి వ్యక్తి అయి ఉండాలా. భౌతికంగా ఎంత సాధించినారు కానీ గొప్ప విశేషమేమీ లేదు. ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు, అరే నా మాటను నేను ధిక్కరిస్తావా, బచ్చాను చిన్నోడివి, నా స్థితి ఏంటో తెలుసా, ముల్లోకాలకు అధిపతిని నేను, ముల్లోకాలకు. నా క్రీగంటి చూపు కనుబొమ్మ పైకెత్తితే ముక్కోటి దేవతలు గడగడగడ వణుకుతుంటూ ఉడిగం చేస్తున్నారు. నా యొక్క మాటకు గాని చూపుకు గాని నా పనికి గాని ఎదురు చెప్పేటువంటి ధైర్యం ఈ ముల్లోకాల్లో ఎవరికీ లేదు. అటువంటిది నీవు సామాన్యమైనటువంటి బాలుడవు, నన్ను ధిక్కరిస్తావా? మనందరం కూడా మనలో ఉన్నటువంటి అర్హతను చాలా గొప్ప క్వాలిటీస్ అని చెప్పి మన పాదాలకు మనమే పూజ చేసుకుంటూ ఉంటాం రోజు అనమాట. రోజు అది చూసుకునేది అబ్బా గ్రేట్, నాకు కాకపోతే పుట్టే చాటల్లాంటి పాదాలు అని చెప్పి రోజు వాటిని చాలా గ్రేట్ అనుకుంటాను. హిరణ్యకశిపుడు కూడా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనుకున్నాడు, ముల్లోకాలు జయించాడు, చాలా గొప్ప స్థితి అనుకుంటున్నాడు. కానీ భక్త ప్రహ్లాదుడు తుచ్చంగా తీసిపడేశాడు అనమాట. ఏ పిచ్చి తండ్రి, ముల్లోకాలు జయించానని చెప్పి ఏదేదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు, నీలో ఉన్నటువంటి 6 శత్రువులను నువ్వు జయించలేదురా పిచ్చి తండ్రి అన్నాడు. ముల్లోకాలు జయించావు అని చెప్పి ఏదేదో అనుకుంటూ ఉన్నావు, నీలో ఉన్నటువంటి 6 శత్రువులను నువ్వు జయించలేదు, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య ఈ శత్రువులను నువ్వు జయించలేదు, ముల్లోకాలు జయించి ఉపయోగమేముందిరా పిచ్చివాడా అన్నా. సో మనం కూడా ఎస్పెషల్లీ డివోషనల్ సర్వీస్ లో భగవంతుడు గురువు వైష్ణవుల యొక్క అనుగ్రహం వల్ల సేవ అనేటువంటిది మనకు లభించింది. ఆ సేవ చేయడం అన్నటువంటిది సేవ ద్వారా మనలో కృష్ణ ప్రేమ ఉద్భవించాల. అంతేకాని సేవ ద్వారా మనలో అహంకారం రాకూడదు. మనం ఎంత భౌతిక స్థితిని అబ్బా నన్ను అందరూ గుర్తిస్తున్నారు, నేనది నేనిది, ఎంత భౌతిక స్థితి అయినా కానీ హిరణ్యకశిపుడితో సమానంగా ఎన్నటికీ ఆ స్థితిని మనం చేరుకోలేము. ఆ హిరణ్యకశిపుని యొక్క స్థితిని ఒక భక్తుడు తుచ్చమంటున్నాడు. ఇంకా ఈ పని ఆ పని, ఒక 10 బుక్లు ఏదో డిస్ట్రిబ్యూట్ చేసాం, లేకపోతే మందిరం కట్టాం, లేకపోతే ఇంకోటి చేసాం, అది చేసాం, కలెక్షన్ చేసి లోపల నేను చాలా హంబుల్ ప్రభు, లోపల మాత్రం కానీ ఇవన్నీ కూడా వేస్ట్. ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే మీన్స్ టు రీచ్ అవర్ గోల్ అనమాట. మన యొక్క గమ్యాన్ని చేరుకునేదానికి సేవ అన్నటువంటిది ఒక మార్గం. మరి ఆ గమ్యం ఏమిటి అంటే కృష్ణ ప్రేమ, పవిత్రమైనటువంటి భక్తి, కృష్ణుని పట్ల అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మ అనావృతం, అనుకూల్యైన కృష్ణానుశీలనం, భక్తి ఉత్తమం, అన్యాభిలాషిత, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఆ దేవదేవుని యొక్క పాద పద్మములను పవిత్రంగా సేవించడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అను. భౌతిక జగత్తులో ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెండే రెండు ఆలోచనలు, నాకు అది లేదు ఇది లేదు నాకు అది లేదు ఇది లేదు అనుకుంటా, ఇంకో ఆలోచన ఏంటంటే ఉన్నది పోయింది ఉన్నది పోయింది ఉన్నది పోయింది అనుకుంటా. రెండు ఆలోచనలు, అంతకుమించి వేరే ఆలోచన ఏం లేదనమాట 24 గంటలు. కానీ భగవంతుడు ఆల్రెడీ నీకేమి ఇచ్చున్నాడు దాంతో సంతృప్తి పడాలా అంతే. మనకు కావాల్సింది ఏంటి, మనుష్య జన్మను పొందిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, నాలుకుందా నామం చేయడానికి ఎంతమందికి ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఉచ్చరించిన దాన్ని ఎంతమంది విన్నారు, చెవులున్నాయా, ఫినిష్. కళ్ళు ఇచ్చాడు భగవంతుడు, చేతులు ఇచ్చాడు, శరీరం అంతా ఓకే బానే ఉంది, ఫినిష్. ఉపయోగించుదాం భగవత్ సేవలో, మరలా ఫుల్ స్టాప్. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం మళ్ళా లేదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. కామ కాదు, కామాలు పెట్టుకుంటూ వచ్చాం ఎన్నో జన్మల నుంచి, కంటిన్యూషన్ ఉండకూడదు, ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎంత ఎండ్ అంతట అయిపోయింది, కామ చూస్తాంలే కామ పెట్టుకున్నాం ఈ సమయం, నో ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ వద్దు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఎవడో ఒకడు ఉన్నాడంట, అంటే మనం ఉండేది ఎంత వినియోగించగలం, లేని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లేని దాని గురించి ఆలోచించిన భగవంతుని సేవించడానికి కావాల్సింది ఏంటి, అది ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం, ఇంకేమీ పెద్ద ఇదే ఉండాల్సినటువంటి అవసరం లేదు. సమయం ఇచ్చాడు భగవంతుడు, సేవలో వినియోగించాలి. ఒక వ్యక్తి ఒక ధనికుడైనటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త యొక్క కుమార్తెను ప్రేమించాడంట. వీడేమో దరిద్రుడు, ఆమె యొక్క తండ్రి దగ్గరికి వెళ్లి మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలన్నాడు. ఆడనంట, చేయబారా దరిద్రుడే, తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, నా కూతురు కావాల్సి వచ్చిందని నీకు పో బయటికి అని చెప్పిస్తాను. వీడు ఇంకా విరక్తి కలిగింది, జీవితం ఇంకా దేనికని చెప్పి బాధతో
ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి గోదావరి తీరానికి వస్తున్నాడు అనమాట.
అక్కడ నాకు లాంటి ఒకడు వ్యక్తి అక్కడ కూర్చోన్నాడు అనమాట. అయ్యా బాబు ఎక్కడ పోతున్నావు అన్నాడు.
ఏం దేవుడయ్యా, అవమానం జరిగిపోయింది, దరిద్రుడు అన్నాడు ఆయన. ఇంకా బతకడం దేనికి, చావడానికి పోతున్నాడు అన్నాడు.
అప్పుడు నాలంటే ఆయన అన్నాడంట, ఏమయ్యా దేవుడు అన్ని ఇచ్చాడు కదయ్యా, బానే ఉన్నావు.
ఏమిచ్చాడయ్యా, దరిద్రుడు అన్నాడు వాడు. దాంతో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేకపోయాను, చచ్చిపోదామని వెళ్ళిపోతున్నాను.
అప్పుడు ఈయన అన్నాడంట, ఎట్టాగు చావడానికి పోతున్నావు కదా, మాకు భక్తుడు ఉన్నాడు, ఆయనకి కిడ్నీ ఫెయిల్యూరు, నీ కిడ్నీ కానీ ఒకటి ఇస్తే 400,000 రూపాయలు ఇప్పిస్తాను నీకు అన్నాడంట. రెండో కిడ్నీ కూడా ఇచ్చామంటే 800,000 రూపాయలు ఇప్పిస్తాను. ఇంకో భక్తుడికి కన్ను లేదు, కన్ను ఒకటి ఇచ్చామంటే 200,000 ఇస్తాను, రెండు కళ్ళు కానీ ఇచ్చామంటే 400,000 ఇప్పిస్తాను. అవి రెండు దానం చేస్తే పోయి చావన్నాడు. అప్పుడు వీడు అంటున్నాడంట, అంత డబ్బు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తాను అన్నాడు. అంత డబ్బు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తాను. అప్పుడు ఈ భక్తుడు అడిగాడంట, మరి అవన్నీ ఎవరన్నా ఆయన నీకు ఇచ్చాడన్నాడు, దేవుడు ఇచ్చాడన్నాడు. ఏమి ఇవ్వలేదన్నావు కదా. సో భగవంతుడు ఇవన్నీ ఇచ్చున్నాడు ఆల్రెడీ, అరే ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలియపరచుకో, లేని దాని గురించి ఆలోచించద్దు. ఆల్రెడీ ఈ స్థితి మనం ఇంకా కూడా అదృష్టవంతులం. మనుష్యానాం సహస్రేషు, కోట్లాది మందిలో ఎవరో ఒక్కరి స్థితి కోసం ప్రయత్నిస్తారు. మనం ఎంత అదృష్టవంతులం, ఈ సమయంలో ఎన్నెన్ని ప్రాపంచిక ప్రక్రియల్లో ప్రపంచమంతా మునిగి తేలుతూ ఉంటే ఆ దేవదేవుని యొక్క ఆచార్యుని యొక్క అనుగ్రహం వల్ల ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలాస్మరణ చేసేటువంటి మహద్భాగ్యం మనకి ఈరోజు ఈ రాధా గోవిందుల హస్త సఖీ బృంద సన్నిధిలో మనకు లభించింది అంటే మనం ఎంత అదృష్టవంతులం. అహో భాగ్యం. సో అందువల్ల ఆ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నించాలి. ఎప్పుడు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్న వారం అవుతాము అంటే ప్రతి క్షణం ప్రతి లవం కూడా వారి యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు, ఎవరి ఇంద్రియాలు, ఎవరికి వారి ఇంద్రియాలు కాదు, రాధా గోవిందుల యొక్క ఇంద్రియాలు, మన ఇంద్రియాలను సంతృప్తిపరచుకునేదానికి ప్రయత్నించినప్పుడు అది కామం అవుతుంది, దానివల్ల దుఃఖం వస్తుంది. భగవంతుని ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు అది ప్రేమ అవుతుంది, దానివల్ల అనంతమైనటువంటి ఆనందం వస్తుంది. దీనికి కూడా మళ్ళా ఏం క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. తీవ్రతతోటి గోదావరి తీరంలో ఒక భక్తుడు ఉన్నాడంట, ఆయన కూడా దరిద్రుడు అంట. ఈరోజంతా దరిద్రుల కథ ఏకాదశి రోజు. సో ఆయన ఎప్పుడు భగవంతునికి ఉత్సవాలు అవి ఇవి జరుగుతూ ఉంటే పోయేవాడంట. చూస్తే స్వామివారికి ఉత్సవాలు బాగా చేస్తూ ఉన్నారు, ఈయన కూడా చేయాలని కోరిక కలిగించేది, కానీ దరిద్రుడు, ధనం లేదు. ఒకరోజు ఇట్లాగే ఎవరో ఉపన్యాసం చెప్తుంటే పోయి కూర్చున్నాడంట. అక్కడ ఆ ఉపన్యాసంలో ఆ సాధువు చెప్తున్నాడంట, అయ్యా నీకు ఒకవేళ భగవంతునికి సేవలు చేయాలన్నటువంటి కోరిక ఉంటే ధనం లేదు, పదవి లేదు, ఇవన్నీ అనర్హతలు అని అనుకోవద్దు. నువ్వు ఏదైతే చేయాలని చెప్పి అనుకుంటున్నావో అవన్నీ కూడా మానస పూజ, మనసులోనే ఆ పూజలన్నీ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారంట ఉపన్యాసం. ఈయన చాలా ఆనందపడిపోయి ఆ రోజు ఏం చేశాడు, చక్కగా గోదావరిలో స్నానం చేసి గట్టు మీద కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. మనం ఈ గుడి కట్టడానికి ఎంత కష్టపడ్డాం, కానీ ఆయన చూడు ఏం చేశాడు, చాలా సింపుల్ కట్టిపడేశాడు. ఆ గోదావరి తీరంలో కళ్ళు మూసుకొని ఒక పెద్ద 10 ఎకరాల స్థలంలో ఒక పెద్ద బంగారుతో మందిరం కట్టేశాడు అనమాట. మనస పూజ మనసులో కట్టేసి విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. తర్వాత ఆ 10 ఎకరాల్లోనే ఒక పక్క పెద్ద పూదోట పెంచాడు. ఆ పూలమాల, ఆ పూలన్నీ తెచ్చి మంచి పూమాల కుట్టాడు, భగవంతునికి ఆభరణాలతో అలంకరణ చేశాడు, అభిషేకాలు చేశాడు. అన్ని చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టాల. ఏం చేశాడు, మంచి క్షీరాన్నాన్ని వండాడు అనమాట. ఆ క్షీరాన్నం వండి నైవేద్యం పెట్టడానికి ముందు వేడి ఎట్లా ఉందో తనిఖీ చేయడానికి వేలు పెట్టాడు. పెడితే ఆయన యొక్క ధ్యానం ఎంత తీవ్రంగా ఉంది అంటే నిజంగానే ఆ వేలు వేడికి కాలిపోయింది. కృష్ణ అన్నాడు. వైకుంఠంలో శ్రీనివాసుడు లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటే ఆయన పరధ్యానంలో ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వేలు కాలిందో స్వామి పెద్దగా నవ్వుతున్నాడు. నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి, స్వామి ఎందుకు మీరు నవ్వుతూ ఉన్నారంటే ఏం చెప్పట్లేదు. ఇద్దరు కింకర్లను పిలిచారు, విష్ణుదూతలను. వాళ్ళు వచ్చారు, సైగ చేశారు స్వామి. నేరుగా వాళ్ళు వచ్చి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ భక్తుడి దగ్గరకు వచ్చి పుష్ప విమాల తీసుకుని వైకుంఠానికి వచ్చేసారు. ఎప్పుడైతే వైకుంఠానికి వచ్చారో స్వామి ఆయన యొక్క శేషతల్పం మీద నుంచి లేచి గట్టిగా భక్తుడిని ఆలంగనం చేసుకుంటూ, హే లక్ష్మి నేను ఎందుకు నవ్వానో తెలుసా, ఈ భక్తుడు ఆయనకి చేయడానికి సేవలు స్తోమత లేకపోయినా గాని మానస పూజలో ఎంత తీవ్రంగా ధ్యానిస్తూ ఉన్నాడు అంటే ఆ తీవ్ర ధ్యానంలో ఆ ప్రసాదం నాకు నైవేద్యం పెట్టడానికి వేడిగా ఉందో లేదో తనిఖీ చేయడం, వేలు పెట్టి చూస్తే ఆ వేలు కమిలిపోయింది, అంత తీవ్ర ధ్యానం చేశాడు. అందుకని నవ్వాను ఈ భక్తుడిని చూసి అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అన్నమాట. మనం కూడా చేసేటువంటి ధ్యానం చేతిలో జపమాల మనసులో వైజయంతి మాల కాదనమాట, ఉపయోగం లేదు దానివల్ల. మనం పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే పర్ఫెక్ట్ గా మనం ఆ భగవంతుని సేవలో కానీ సాధనలో కానీ శ్రవణంలో కానీ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయగలిగినప్పుడు మన జీవితం విజయవంతమైందని మనం భావించాలి. నామం చేసేటప్పుడు నో డిస్టర్బెన్స్, సేవ చేసేటప్పుడు దాని మీదే ధ్యానం. ఎవరన్నా వంట వండుతూ ఉంటారనమాట, ఎక్కడో ధ్యానం ఉండడం వల్ల అది ఎవరు తినలేరు, ఉప్పు ఇంత వేయాల్సింది ఇంత వేస్తాడు అనమాట, ఫినిష్ అయిపోయింది, ఎవరు తినలేరు. సో ఇదంతా కూడా ఏదైనా కానీ ఏదైనా సేవ చేసినప్పుడు ఇవన్నీ కూడా అన్యమైనటువంటి కుంతీదేవి ప్రార్థించినట్టుగా, స్వామి గంగ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా సముద్రంలో ఏ రకంగా చేరుకుంటుందో నా యొక్క ఆలోచనలు కూడా అన్యమైనటువంటి ఆలోచనలేమీ లేకుండా నీ పాద పద్మాలు చేరుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు అని చెప్పి కుంతీదేవి ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో ఆ రకంగా అన్యమైనటువంటి ఆలోచనలేమీ లేకుండా పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే మనం చేసే సేవలో ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ రకమైనటువంటి వాతావరణాన్ని ఎవడికి వాడు తెలివిగా ఏర్పరచుకోవాలా. అంతేకాని మనం ఏదేదో చైతన్య మహాప్రభు మొట్టమొదటి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీవ్రంగా తీసుకోవాలి. ఏంటి చైతన్య మహాప్రభు చెప్పారు, జన్మ సార్థక కరే కరో పరోపకార అన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఇల్లు మంటల్లో పెట్టేసుకుని అబ్బా పక్కన ఇల్లు మంటల్లో ఉంది ఆర్పేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తుంటాం. అరే నీ ఇల్లు కూడా మండిపోతూ ఉంది, భవ ఈ యొక్క భవ సముద్రంలో రగిలిపోతూ ఉంది అనమాట. సో మనం ఏంటి అంటే జన్మ సార్థక కరే, నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో మొదట, తర్వాత కరో పరోపకారం. మనం ప్రపంచాన్నంతా ఉద్ధరించాలని చెప్పి ప్లాన్స్ చేస్తుంటాం కానీ మన గురించి మనం మర్చిపోతాం, మనల్ని ఉద్ధరింప చేసుకోవడం ఎట్లాగా. సో అల్టిమేట్ గా మనం వచ్చింది ఏంటి అంటే ఈ యొక్క కర్మ బంధనాల నుంచి విముక్తులమై భగవత్ సన్నిధిని చేరుకునే దానికోసం వచ్చామన్నమాట. దానికి ఏం చేయాలా అంటే చేసేటువంటి ప్రతి సేవ కూడా పర్ఫెక్ట్ గా, ఏ రకమైనటువంటి ఆయన ఎట్లా ధ్యానం చేశాడు అంటే అది నిజంగానే ఆ ధ్యానంలో అంత తీవ్రత ఉంది, అది కలలో వండినా కానీ అది నిజంగానే కాలిందనమాట చెయ్యి, అంత తీవ్రంగా ధ్యానం. నామం కూడా చేసేటప్పుడు అన్యమైనటువంటివి ఏమీ లేకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆ తీవ్రమైనటువంటి ధ్యానంలో మనం చేయడానికి మనం ప్రయత్నించాలి. అన్యమైంది ఏది కూడా డిస్టర్బ్ చేయకూడదు, అప్పుడు మన యొక్క జీవితం సఫలీకృతమైంది అని మనం లెక్క కట్టచ్చు అనమాట. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఈ యొక్క భక్తియుక్త సేవల్లో నిమగ్నమైనప్పుడు చాలా తీవ్రతతోటి ఈ యొక్క మనుష్య జన్మ దొరకడమే దుర్లభం అనమాట. సో అందువల్ల మనం చాలా తీవ్రతతోటి ఈ యొక్క నామం చేయడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు ఈ యొక్క మనుష్య జన్మ మనకు విలువైంది దొరికిన తర్వాత దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, నేను ఇదొక చక్కటి కథ ఒకటి ఉంది, అర్జునునికి అహంకారం వచ్చిందంట. ఏమనంటే భగవద్గీత భగవంతుడు నాకే చెప్పాడు, ఇంకెవరికి చెప్పలేదు, నేను గొప్ప జ్ఞానిని అది ఇది అని చెప్పి ఏదో అహంకారం వచ్చిందంట. భగవంతుడు మన నుంచి మనలో ఇష్టపడింది అదొకటే అహంకారం. సో అర్జునులో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించాలని చెప్పి కృష్ణుడు ఏం చేశాడంటే, హే అర్జున షికారుకు వెళ్దాం వస్తావా అన్నారంట.
పదండి స్వామి అన్నాడు. మాటలోనే కొంచెం ఓ
ఎక్కి కూర్చున్నాడు రథంలో. స్వామి రథాన్ని అధిరోహించి తోలుతూ ఉంటే ఈయన టీవీగా వెనకాల కూర్చొని పోతా అన్నాడు.
చైతన్య మహాప్రభు చెప్తారు, భక్తిలో ఎదిగి కొంది వినయం భూషణం, ఆర్నమెంట్, అలంకరణ భక్తునికి ఏంటి అంటే వినయం అనమాట. సో ఈయన చాలా గర్వంగా పోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నక్క ఒకటి ఒక మృత కళేబరాన్ని వాసం చూస్తూ తిరుగుతూ ఉందన్నమాట. దాన్ని చూసి అర్జునుడు ఏమంటున్నాడంటే, మూర్ఖ నక్క, ఆహారం సిద్ధంగా ఉంటే భుజించకుండా వాసన చూస్తూ తిరుగుతూ ఉంది, వేట కుక్కల మీద పడితే ఆకలితో పరిగెత్తాల, అటువంటిది వాసన చూస్తూ తిరుగుతూ ఉంది మూర్ఖ నక్క అన్న. భగవంతుడు చూసి, ఎవరు మూర్ఖ నక్క, నువ్వు తేలుస్తాం పద అని చెప్పి నేరుగా ఆ శవం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే స్వామిని చూసి ఆ యొక్క నక్క రెండు పాదాలు ముందుకు వంచి నమస్కరించింది. అప్పటికే కొంచెం అర్జునుడికి ఏమర్థం కాలేదు, నక్క నమస్కారం చేస్తా ఉంది. తర్వాత స్వామివారు అడుగుతూ ఉన్నారు, హే నక్క, ఆహారం సిద్ధంగా ఉంటే భుజించవచ్చు కదా, వాసన చూస్తూ ఎందుకు తిరుగుతూ ఉన్నా? అప్పుడు నక్క అంటూ ఉంది, స్వామి నాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
అర్జునుడు, ఏమిటి నక్కకు నియమాలా?
స్వామివారు అంటున్నారు, నక్క నీకున్న నియమాలు ఏమిటి అన్నారు. స్వామి తమరికి తెలియంది ఏముంది, ఆయన అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఏదన్నా మృత కళేబరం దొరికినప్పుడు ఆ మనిషి పాదాలు వాసన చూసినప్పుడు నాకు సత్యం అర్థమవుతుంది, వాడు ఆ పాదాలు ఉపయోగించి మీ యొక్క మందిరానికి పుణ్యక్షేత్రాలకు పుణ్యతీర్థాలకు సందర్శించడానికి ఆ పాదాలు వినియోగించాడా లేదా? వినియోగించలేదు అంటే పాదాలు తాకను. చేతులు వాసన చూసినప్పుడు ఆ చేతులు ఉపయోగించి మీకు భగవద్భక్తులకు సేవించాడా లేదా అనేటువంటిది నాకు తెలుస్తుంది, ఆ సేవ చేయలేదు అంటే ఆ చేతులు తాకను. తల వాసన చూసినప్పుడు భగవంతునికి భగవద్భక్తులకు ప్రణమొల్లాడా లేదా అన్నటువంటిది తెలుస్తుంది, అది లేదు అంటే వాణి యొక్క తలను ముట్టను. కళ్ళు వాసన చూసినప్పుడు ఆ భగవంతుని యొక్క దివ్య మంగళమైనటువంటి రూపాన్ని దర్శించాడా లేదా అనేటువంటిది, లేదు అంటే కళ్ళు తాకను. శరీరంలో ఈ ఒక్క అవయవన్నా కానీ మీ సేవలో భక్తుల సేవలో వినియోగించాడంటే దాన్ని మాత్రం భుజిస్తాను. వాడు ఏ అవయవాన్ని మీ సేవలో కానీ భగవద్భక్తుల సేవలో కానీ వినియోగించలేదు అంటే పస్తైనా ఉండి చస్తాను గాని అటువంటి పాపాత్ముని మాత్రం నేను తాకను అని, అటువంటి పాపాత్ముని మాత్రం నేను తాకను. అప్పుడు అర్జునుడు, స్వామి క్షమించండి అయ్యా, నేను గొప్ప జ్ఞానిని అని చెప్పి అనుకుంటున్నాను, ఈ నక్క దగ్గరికి తెచ్చి నన్ను నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారయ్యా స్వామి అని చెప్పి వినయంగా తయారవుతాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, దుర్లభ మనుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయన్నమాట, చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. కేవలం ఈ మనుష్య జన్మని ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకు వినియోగిస్తే మనకు జంతువుకు ఏం వ్యత్యాసం ఏం లేదు. అందుకనే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం. పశువులో నరుల్లో సమానంగా ఉన్నాయి, సమన్వవేతాం పశుభీ నరాణం. ఏంటి సమానంగా ఉన్నాయి? ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఇవి సమానంగా ఉన్నాయి. మరి ఎప్పుడు మనిషి ఉన్నతుడు అవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం అవుతాడు. సో అందువల్ల ఈ విలువైనటువంటి మనుష్య జన్మ. ప్రభుపాద స్వామీజీ చెప్తారు, ఒక కార్యాలయంలో ఉన్నతాధికారికి ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నత వస్తువులు ఇస్తారు. ఎందుకోసం? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. సృష్టిలో ఉన్నటువంటి జీవజాతులన్నిటిలోకి కూడా మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడు. ఎందుకోసం కల్పించాడంటే మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. అదేమిటి అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి దుఃఖాలతో నిండినటువంటి ఈ మృత్యులోకం నుంచి విముక్తిని పొందడం కోసం ప్రయత్నం చేయాలా? అది మనిషి చేయాల్సినటువంటి ఉన్నతమైన కార్యం. అందుకని వేదం ఏం చెప్తుంది, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించాలి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏంటి, ఇది వెతకడానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి మనం డివోటీస్ అనుకోవచ్చు అనమాట, అరే బయట వాళ్ళకి ఈ 4 విషయాలు ఇవన్నీ తెలియదు, నేను వెళ్ళిపోవచ్చేమో వైకుంఠానికి,
వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు నాకుంది అనుకోవచ్చు. మనం ఇక్కడున్నా కానీ మనసు అక్కడుండి వాళ్లే ముందు వెళ్ళిపోవచ్చేమో, వాళ్ళు అక్కడుండి వాళ్ళ మనసు ఇక్కడుండి వాళ్లే ముందు వెళ్ళిపోవచ్చేమో. అల్టిమేట్ గా మనం చూడాల్సింది భావోగ్రాహి జనార్దన, మన భావం ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్, మనిషి ఎక్కడున్నాం అనేది కాదు ఇంపార్టెంట్. అందుకనే మహాపూర్ణ ఆయన అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతాడు, ఆయన కళ్ళు పీకేస్తాడు కురేష, తర్వాత మహాపూర్ణ కళ్ళు. ఎందువల్లంటే శైవరాజు వీళ్ళు వైష్ణవులు అని చెప్పి కళ్ళు పీకేస్తారు. ఆయన మహాపూర్ణ చాలా వృద్ధుడు, అరణ్యంలో శరీరం వదిలిపెట్టడానికి సిద్ధమైపోతే కురేష అంటాడు, నా కళ్ళు లేకపోయినా ఏదో ఒక రకంగా మిమ్మల్ని నేను శ్రీరంగానికి తీసుకుని వెళ్తాను, ఆ పుణ్యక్షేత్రంలో మీరు ప్రాణాలు వదలండి అంటాడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, జనులలో ఉన్నటువంటి తప్పుడు అపోహని తొలగించడానికి నేను ఈ అరణ్యంలోనే ప్రాణం వదిలిపెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. అందరు ఏమనుకుంటారంటే, అన్ని పనికి మనల పనులు చేసి ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతే వైకుంఠానికి వెళ్ళిపోతారు, అక్కడ శరీరం వదిలిపెడతాయి అనుకుంటారు. ఆ తప్పుడు అపోహను నేను తొలగించడానికి ప్రదేశం ముఖ్యం కాదు, నీ ప్రవర్తన ముఖ్యం అనేటువంటిది నేను తెలపడానికి భక్తియుక్త సేవ ద్వారానే మనం భగవంతుని చేరుకుంటాం, ప్రదేశం ఇంపార్టెంట్ కాదు, ప్రదేశం ఇంపార్టెంట్ కాదు. సో అరణ్యంలో నేను శరీరాన్ని వదిలిపెట్టి నేను నా గురువు కృష్ణుని యొక్క పాదపద్మాలను ధ్యానిస్తూ నేను నా శరీరాన్ని వదిలిపెట్టడం ద్వారా ప్రపంచానికి నేను ఒక సందేశాన్ని ఇస్తాను, ప్రదేశం ఇంపార్టెంట్ కాదు, ప్రవర్తన ఇంపార్టెంట్, ఎటువంటి భక్తియుక్త సేవలతో నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. సో అందువల్ల ఇంతకు ముందు చరిత్రలో ఎవరో ఒక ఆయన రోజు ఉపన్యాసం చెప్పేవాడంట, ఆయన మృత్యు సమయం వచ్చినప్పుడు యమదూతలు వచ్చి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట, తర్వాత ఇంకొక బస్సు డ్రైవర్ ని కూడా తీసుకుని వెళ్లారంట. ఇప్పుడు యమధర్మరాజు న్యాయం చెప్పాల, అప్పుడు రోజు ఉపన్యాసం ఇచ్చే ఆయన్ని చెప్పారంట వీడు నరకంలోనే ఉండిపోతారన్నాడంట. ఆ బస్సు డ్రైవర్ ఏమో ఈయన ఇక్కడికి దీనికి తీసుకొచ్చారు, తొందరగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోండి అన్నారంట. అప్పుడు ఈ పండితుడికి చాలా కోపం వచ్చిందంట, రోజు నేను ఉపన్యాసం చెప్పేవాడిని, నేనేంటి నరకంలో ఉండడం, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి పోవడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, హే నరుమై ఇచ్చోడా, ఏం ఉపన్యాసం ఇచ్చాం, రోజు నీ కథలు చెప్పుకునేవాడివి, ఎప్పుడన్నా భగవంతుడి గురించి చెప్పావా, ఎక్కడెక్కడ నువ్వు పోయేది వైకుంఠానికి, చాలా కానీ గమ్గండు, మరి అట్టయితే వాడే బస్సు డ్రైవర్ వాడు వైకుంఠానికి పోతాడా అన్నాడంట. ఆడేం చేశాడు తెలుసా, ర్యాష్ డ్రైవర్ వాడు, ఎప్పుడు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ టర్నింగ్ లు కటింగ్లు చేసేవాడు, లోపల కూర్చున్న ప్రయాణికులందరూ భయంతో రామ గోవింద కృష్ణ అని చెప్పి అనేవాళ్ళు, కొన్ని వేల మంది చేత భగవత్ నామం చేపించాడు వాడు, అందుకని వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. కొన్ని వేల మంది చేత నామం చేపించాడు అందుకని వాడు వైకుంఠం. నువ్వు రోజు ఉపన్యాసం ఇచ్చావు, నేను ఇంద్రుడు నేను చంద్రుడు నీ కథలు చెప్పుకునేవాడు పనికి మాలినోడ, ఎక్కడికి నువ్వు పోయేది వైకుంఠానికి, కూర్చోయడా, ఏ మార్చండి పనులు ఏంటి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ప్రవర్తన ద్వారా ఇతరులు నామం చేయాలా, మన ప్రవర్తన ద్వారా ఇతరులు భగవత్ సన్నిధికి రావాలా, ఎంత మందిని మనం భగవత్ సన్నిధికి తీసుకొస్తామో అంత క్రెడిట్ మనకు వస్తుందన్నమాట. మల్టీ మార్కెటింగ్ ఇది వ్యాపారం ఉంది, వీడు ఇక్కడ కూర్చొని మేనేజరు ఎంతమంది చేత ఆ ప్రోడక్ట్ సమ్మిస్తే వీడికి కమిషన్ వస్తూ ఉంటుంది అనమాట. అదే రకంగా మనం ఎంత మంది చేత భగవద్ భక్తిలో వాళ్ళ కైంకర్యం అయ్యేటట్టు చేస్తామో అంత మనం ఫలాన్ని పొందుతూ ఉంటాం. మన ప్రవర్తన ద్వారా భక్తి నుంచి దూరం అయ్యాం అనుకోండి, మనకు రెడీగా ఉంటుంది యమధర్మరాజు, వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడ, అరే ఎంతమందిని భగవద్ భక్తి నుంచి దూరం చేస్తాడు. సో అందువల్ల మనం చాలా కేర్ఫుల్ గా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రతి క్షణం ప్రతి లవం భగవత్ సేవలో స్వామి సంతృప్తి పడేటట్టుగా మనం జీవితాన్ని గడిపామా లేదా. ధర్మరాజు కూడా రాజసూయ యజ్ఞం చేయడానికి కృష్ణుని సలహా అడగడానికి వెళ్తాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే, హే ధర్మానందన, జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు ఏ రకమైనటువంటి ఆటంకం లేదు రాజసూయ యజ్ఞం చేయడానికి ముందుకు వెళ్ళు చేయమంటాడు. జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు అంటే ధర్మరాజు భగవంతుని జయించాడు, మరి దేంతో జయించావు, ఖడ్గంతో జయించావా. ఏమంటాడంటే, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించడం ద్వారా నన్ను జయించావు అంటాడు. నీ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావంట. సో భగవంతుడు ని మనం ఎప్పుడు జయించగలము అంటే, ఈ యొక్క అరిషడ్ వర్గాలను ఎప్పుడైతే జయిస్తామో, మన ఇంద్రియాలను ఎప్పుడైతే నిగ్రహిస్తామో. యాక్చువల్ గా భక్తి యోగంలో ఇంద్రియాలను నిగ్రహించడం కాదు, ఇంద్రియాలను డైవర్ట్ చేయడం అనమాట, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం. ఆధ్యాత్మిక జీవితంలో భక్తి యోగంలో ఈ యోగులు వాళ్ళందరూ కూడా బంతిని బలవంతంగా నీళ్ళలో తొక్కి పెడితే ఏమవుతుంది, చేతిలో కొంచెం శక్తి తగ్గిందంటే బంతి సుప్ పైకి వచ్చేస్తుంది అనమాట. బలవంతంగా ఇంద్రియాలను పట్టుకోవడం కాదు. భక్తి యోగం ఏంటంటే వెరీ సింపుల్ ఈజియెస్ట్ ప్రాసెస్. ఆ భగవత్ సేవలో డైవర్ట్ చేయడం, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి డైవర్ట్ చేయడం. మనల్ని మామూలుగా యోగం అంటే నిద్రాహారాలు మానేసి, తిండి మానేసి, కొన్ని రోజులు కందమూలాలు తినాలంట, కొన్ని రోజులు ఆకులు తినాలంట, కొన్ని రోజులు ఎండిన ఆకులు తినాలంట, కొన్ని రోజులు నీళ్లు అంట, కొన్ని రోజులు నీళ్లు కూడా తాగడం మానేయాలంట, ఇవన్నీ చెప్తే సరే ఇంకేం చేస్తాంలే. కానీ భక్తి యోగం ఇవేమి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టైం అయిపోతుంది, జై ప్రభుపాద అనగానే లేచేస్తాం మనం, తర్వాత దర్శనార్థి, కొంచెంసేపు కీర్తన హ్యాపీగా చేస్తాం, డాన్స్ చేస్తాం, తర్వాత పోయి కందమూలాలు తిల్లాలి. ఏం లేదు, పంచపక్ష పరమాన్నాలు, బాలభోగ, బడాభోగ, రాజభోగ, చోటాభోగ, ఎన్ని భోగాలు అనమాట మనకు, అన్ని వచ్చేస్తాయి అనమాట. ఏం రెచ్చింది అయితే అది భగవత్ నైవేద్యం పెట్టడం ద్వారా మహాప్రసాదం, కర్మ లేదు దాంట్లో, హ్యాపీ లైఫ్. అందుకనే ప్రభుపాదులు వారి శిష్యులకు ఆయన ఒక పుస్తకం రాశారనమాట, వాట్ ఈస్ ద డిఫికల్టీ, వాట్ ఈస్ ద డిఫికల్టీ, ఏం కష్టం ఉంది, ఏం లేదు మనం. అందుకే కష్టం ఏం లేదు, ఇక్కడ అదే ప్రాబ్లంగా ఉంది భక్తి చేయడం. భక్తి యోగంలో కష్టం ఏం లేదు, ఏదైనా ఇన్ని జన్మలుగా కష్టాలు అలవాటు పడిపోయి ఉన్నాం, ఒక్కసారిగా కష్టం లేకపోతే ఎట్టబ్బా, ఇన్ని జన్మలుగా అలవాటు పడిపోయినాం కష్టాలు పడడం. భక్తిలోకి వచ్చేసరికి అన్ని ఒక్కసారి కష్టాలు అన్ని వెళ్ళిపోయాయి, ఎట్టబ్బా ఇదే అనుకున్నాం. వాట్ ఈస్ ద డిఫికల్టీ, ఏం కష్టం భక్తి యోగంలో, భగవంతుని సేవించడంలో ఏం కష్టం లేదు. ఆనందాంబుది వర్ధనం ప్రతి పదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా గ్రేట్ హ్యాపీనెస్. ఎటువంటి హ్యాపీనెస్, పూర్ణ అమృతాన్ని ఆస్వాదిస్తే ఎంత ఆనందాన్ని పొందుతామో అంత ఆనందం భగవద్భక్తిలో ఉందన్నమాట. కానీ ఆ యొక్క మాధుర్యం మనకు తెలియని దానివల్ల, మాధుర్యం తెలియని దానివల్ల ఆపేచ్చా, కంటిన్యూ గంట కొట్టేదాకా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రభుపాదుల వారిని ఒకసారి ఆయన శిష్యులు అడుగుతారనమాట, కృష్ణ చైతన్యం ఎంతో మధురమైనటువంటిది, నాలుగు నియమాలు పాటించడం, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయడం, నామం చేయడం, ప్రసాదం తినడం, కీర్తన తత్వం వినడం ఎంతో మాధుర్యంగా ఉంది, మరి ప్రభుపాద కృష్ణ చైతన్యంలోకి ఎక్కువ మంది రావట్లేదే అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ,
ఓ హాగ్ డజంట్ లైక్ హల్వా, పందికి హల్వా ఇష్టం లేదు, దానికి ఎల్లో స్టూల్ దానికి ఇష్టం, అందుకని మాధుర్యమైన భగవత్ తత్వం చింతన జనాలకు రుచికరంగా లేదంట. ఆయన కథ చెప్తారు, ఒకసారి బర్మాకి వెళ్లారంట, బర్మాలో ఈయన గురువుగారి కోసం నేతి రొట్టెలు కాలుస్తూ ఉంటే చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ వచ్చేసి ఏంటి దుర్గంధం అని ముక్కులు పట్టుకొని తలుపులు తట్టారంట. ప్రభుపాద ఆశ్చర్యపోయారు, నేతి రొట్టెలు దుర్గంధమా అన్నారు. ఆపేయాలా ఈ వంట, ఆపేయాలన్నారంట, బలవంతంగా ఆపిచ్చేశారండి. అప్పుడు ప్రభుపాదులు వారు అనుకున్నారు వీళ్ళ సుగంధం ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. బర్మాలో ఒక సాంప్రదాయం అంట, ఎవరింటిలో ఏమి చచ్చినా అది పిల్లై ఉండొచ్చు, ఇలకై ఉండొచ్చు, బొద్దింకై ఉండొచ్చు, వాళ్ళ ఇళ్ల ముందు ఒక పెద్ద మట్టి కుండ ఉంటుందంట, దాంట్లో వేసేసి ఒక గుడ్డ కట్టి రాయి పెడతారండి దాని మీద, అది అట్లాగే చీకిపోయిన తర్వాత ఒక ద్రవంలాగా మారుతుందంట. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు దాన్ని తెరిచి ఆ ద్రవం తీసుకుని కొంచెం చల్లుకొని దాన్ని భుజిస్తారంట, అది వాళ్ళ సుగంధం. సో అందుకని వాళ్ళ సుగంధం అది కాబట్టి నేతి వంటకం దుర్గంధంగా ఉంది వాళ్ళకి. మనకు కూడా తాగుడు, వ్యభిచారం, జూదం, మద్యం, ఈ చెత్తంతా కూడా మన సుగంధం కాబట్టి మంచి అగరొత్తుల వాసన, మందిరము, భజనలు, కీర్తనలు, మధుర్యమైనటువంటి కృష్ణ కథలు ఇవన్నీ కూడా ఎక్కడ పోతాంలే, చాలా కష్టంగా ఉంది మనం, మన సుగంధాలన్నీ వేరుగా ఉన్నాయి కాబట్టి, మన సుగంధాలన్నీ వేరుగా. సో యాక్చువల్ గా ఆధ్యాత్మిక జీవితం మాధుర్యంతో నిండినటువంటిది. లేకపోతే పరీక్షిత్ మహారాజ్ ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు, భరత మహారాజ్ ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. భరత మహారాజ్ వాకిట ముంగిట లక్ష్మీదేవి చేతులు దొరికి నిలబడి ఉండిందంట, ఏం కావాలంటే అవి ఇవ్వడానికి, వాటన్నింటినీ కూడా మలపు దొడ్డితో సమానంగా భావించి వాటిని త్యజించి ఆయన అరణ్యాలకు వెళ్లారు. అంటే మలపు దొడ్డితో ఎందుకు పోల్చారు అంటే అన్ని ఐశ్వర్యాలు మలపు దొడ్డితో పోల్చారు. ఎవరన్నా టాయిలెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బాధగా రాడు, బాగా అదంతా పోయింది అంటారు. ఎవరైనా మీరెవరన్నా బాధపడతారా,
బా పోయిందే అంత. సో అందుకని మలపతోటితో పోల్చారనమాట. మలపతోటిలో చచ్చేటప్పుడు చెత్త ఎప్పుడు బయటపడాలా అని ఉంటాం, కానీ ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞానం, నేను మొన్న ఏదో ఒక మ్యాగజైన్ చదువుతామంటే దాంట్లో ఎక్కువ టైం మీరు ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటారు అంటే 36% ఆఫ్ ద పీపుల్ బాత్రూమ్ లో గడపాలనుకుంటారంటే ఎక్కువ సమయం. మోడర్న్ అంటే వాళ్ళది బాత్రూమ్ కాన్షియస్ కాబట్టి అంత చెత్తకి దిగజారారు మనుషులు. మీ ఇండియా టుడే మ్యాగజైన్ లో మీరు చూడొచ్చు, ఒక 4 నెలల కిందట ఎక్కువ సమయం మీరు ఎక్కడ గడపాలనుకుంటే బాత్రూమ్ లో గడపాలనుకుంటున్నారంటే 36% మనుషులు. అంటే వాళ్ళ చైతన్యం బాత్రూమ్ చైతన్యం అయిపోయింది అనమాట, ఆ గబ్బులో పడి దొల్లాడు టాయిలెట్ చైతన్యం. సో కానీ ఇంతకు ముందు రోజుల్లో వీళ్ళందరూ కూడా అన్ని ఐశ్వర్యాలు, అందమైన భార్యలు, పిల్లలు అంతా ఉన్నా కానీ వాటన్నిటినీ మలపుతోటితో సమానంగా భావించి నారాయణుణ్ణి, కృష్ణుణ్ణి సేవించడానికి భరత మహారాజు అరణ్యాలకు వచ్చేసాడు అనమాట. సో ఆ నారాయణుని యొక్క పాద పద్మాల యొక్క విలువ తెలుసు కాబట్టి మనం కూడా ఈ మనుష్య జన్మ, ఉన్నతమైన మనుష్య జన్మను పొందిన తర్వాత ఆ దేవదేవుని యొక్క పాద పద్మాల యొక్క విలువ, సేవ యొక్క విలువను తెలుసుకుని ప్రతి క్షణం ప్రతి లవం కూడా దుర్వినియోగం చేయకుండా ఆ స్వామి సేవలో మనల్ని కైంకర్యం చేసుకుని ఈ సంసారం నుంచి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం, ఇది ఎంత దుఃఖాలతో నిండినటువంటిది అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వీటిని అడుక్కు తినేవాడైన అమెరికా ప్రెసిడెంట్ అయినా తప్పించుకోలేదు ఈ 4. మరి భగవంతుడు ఒక్కడు తప్పించుకోగలడు అంటున్నాడు. ఎవరది? మాము పేజ్యంతుకోంతే పునర్జన్మన విద్యది, నా లోకానికి ఎవడైతే వస్తాడో వాడు పునర్జన్మ ఉండదు వాడికి అని చెప్తున్నాడు. మరి ఆయన లోకానికి వెళ్లాలా అంటే అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలంలో కృష్ణ గోవింద రామ అని ఎవరైతే ఆయన చైతన్యంలో శరీరాన్ని వదిలిపెడతాడో వాడు అర్హుడు అక్కడికి వెళ్ళడానికి. అంతేగాని నా డబ్బు, స్త్రీ, తాగుడు, దుదం ఇవన్నీ ఆలోచనలుంటే ఎక్కడో అక్కడే దగ్గర పుడతా ఉన్నమాట. సో ఎంతమంది భగవత్ సన్నిధి చేరుకోవాలనుకుంటున్నారు? గోవిందా 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 గోవిందని నామం హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ ప్రభుపాదులు వారు చూపించినటువంటి ఈ యొక్క భక్తి యోగంలో మనం నిమగ్నం కావడం ద్వారా ప్రభుపాద చెప్పారు, నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ ఫాలో చేస్తారో ఈ లైఫ్ టైమ్ లోనే నేను పర్సనల్ గా వాళ్ళని తీసుకెళ్తా అన్నారు. గ్రేట్ ఆచార్య హామీ ఇచ్చారు, కానీ మనం ఈ హామీలు ఏమి మనకు అస్సలు నచ్చవు అనమాట. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక 3 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఇంటర్నేషనల్ సోప్ వాడితే నలుపు తెలుపు అంటాడు, వాడు తెచ్చి తిక్కి తిక్కి దాని మీద నమ్మకం పెడతాం మనం. కానీ భగవంతుడు ఆచార్యుల మాటల మీద మాత్రం నమ్మకం పెడతాం మనం. దీనికి ప్రూఫ్ కావాల, దానికి మాత్రం తోలు పీక్కుంటాడు రంగు మారడానికి. సో గ్రేట్ ఆచార్య స్వామి ప్రభుపాద్ ఇస్ గ్రేట్ ఆచార్య, జగద్గురు, జగత్తుని కృష్ణ మాధుర్యంలో ముంచేశారు ఆయన. ఆయన హామీ ఇచ్చారు, నేను ఇచ్చిన సూచనలు మీరు పాటిస్తే నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు వైకుంఠాన్ని. వైకుంఠం అంటే దుఃఖం లేని ప్రదేశం. ప్రభుపాదులు వారు చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్, ఇక్కడంతా జెంటిల్ మ్యాన్ ఉండే ప్రదేశం కాదు ఇది. మరి కనకదాస్ చెప్పినట్టు కల్లర సుల్లరం అనే దొంగలు దగులుబాజీలు ఉండే ప్లేస్ ఇది అనమాట. ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్, కల్లర సుల్లరం అనే అబద్దాలు చెప్పేవాడు, దొంగలు దగులుబాజీలు ఉండే ప్రదేశం ఈ భౌతిక జగత్. ఇక్కడ హ్యాపీగా ఉండాలంటే మరుగుదొడ్లో మల్లెపూ వాసన వస్తుందా? అక్కడ వేరే వాసన వస్తుంది. ఇక్కడ కూర్చొని దుఃఖాలయంలో నేను హ్యాపీగా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? ఇది దుఃఖాలయం. హ్యాపీనెస్ కావాలంటే వైకుంఠం, అక్కడికి వెళ్ళాలా, దానికి స్వామిని సేవించాలా, స్వామిని సేవించాలా. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? యాక్చువల్ గా ఎవరైనా కానీ కారణ జన్మలు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఒక మాధుర్యం ఉంది, దాంట్లో ఒక సందేశం ఉందన్నమాట. ధర్మరాజు అంత గొప్ప వ్యక్తి కూడా గ్యాంబ్లింగ్ చేసి ఇన్ని కష్టాలు పడ్డాడు. ఆయన యాక్చువల్ గా ఈ రోజు మన చేత ఆయన జూదమాడాడు అనిపించుకునేటువంటి స్థితి కాదు ఆయన, కానీ భగవంతుని తరపున సామాన్యునికి ఒక సందేశం ఇవ్వడానికి అటువంటి లెవెల్ కి ఆయన దిగజారి గ్యాంబ్లింగ్ ఆడాడు అనమాట. ఈ రోజు ఆయన ఆడడం వల్ల అది ఆడితే అటువంటి మహాత్ముడు కూడా కష్టాలు పడ్డాడు, నువ్వు జాగ్రత్తగా ఉండరా ఆయన అని మనం మెసేజ్ తెలుసుకోవాలి. వాళ్ళందరూ చేసింది ఏంటి అంటే టు కన్వే మెసేజ్ అనమాట, ఒక సందేశాన్ని వాళ్ళు అంతేగాని ఆయనకేమి చేతులు ఆడాలని ఇదేం లేదనమాట. కానీ దాని ద్వారా ఒక సందేశాన్ని సామాన్యునికి ఇవ్వాలి. దానికోసం అంత మహాత్ముడు కూడా అటువంటి అదమ్మైనటువంటి పని చేసినట్టుగా మానవాళికి ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు. అది అక్కడ ఉద్దేశం. ఆయన కూడా యాజ్ ఎ క్షత్రియ ఎవరన్నా కానీ జూదానికి పిలిచినప్పుడు క్షత్రియ ధర్మం మనుసమిత చేస్తుందనమాట. దాన్ని తిరస్కరిస్తే ఓటమితో సమానం అంట. ఓటమితో సమానం, క్షత్రియుడిగా ఎవరైనా పిలిచినప్పుడు వెళ్లాలన్నమాట. స్టిల్ అయినప్పటికీ కూడా దాని పర్యవసానం ఎట్లుంటది అని చెప్పి వాళ్ళన్ని కష్టాలు పొందింది దేనికి అంటే, అయినా రాబోయే భవిష్యత్తులో మీరెవ్వరూ ఆ జూదం జోలికి పోబాకండి అయినా, మేము పడింది చూశారు కదా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి. అయితే ప్రభుపాదులు వారు చెప్పారు మూడు రకాల ఇంటెలిజెన్స్ పీపుల్ అని చెప్పి, ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్, సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్, థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళేంటి అంటే నిప్పుల్లో చేయి పెట్టద్దు అంటే ఒకడు విని పెట్టకుండా ఉంటాడంట. వాడు ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో అనుకుంటాడంట, నా మీద ఈర్ష్యతో చెప్తున్నాడు, నిప్పుల్లో మంటల్లో చేయి పెడితే బంగారు కంకణం వస్తుందేమో అందుకని చెప్పి నా మీద ఈర్ష్యతో చెప్తున్నాడు, ఆయన వీడు చెప్తే నేను ఎందుకు పాటించాలా అని చెప్పి డిష్కమ్మని పెట్టేస్తాడు మంటల్లో. కంకణం వస్తుంది బొబ్బ ఆమె అది కాలిన తర్వాత అబ్బా కాలిందని చెప్పి ఇంకా పెట్టడం అనమాట. ఇంకోటి థర్డ్ క్లాస్ పిల్ల ఎవరు అంటే ఒక చేయి పెట్టిన తర్వాత దీనికి బొబ్బ, దీనికి వచ్చింది బొబ్బ దీన్ని పెడతాం అని చెప్పి పెడతాడు. సో వాడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో. సో ఈ పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎందుకని ఉన్నాయి అంటే, నాయన ఇది ఈ తప్పు చేస్తే దీని పర్యవసానం ఎట్టుంటుంది, మీరు తస్మాత్ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అటువంటి తప్పు చేయొద్దు అనే దానికి ఉన్నాయి. కానీ కొందరు పనికి మన వాళ్ళు ఏమయ్యా ధర్మరాజు ఆడినప్పుడు మనం కూడా ఆడదాం, వాళ్ళ అడవుల్లో పోతే తినడానికి తిండినా ఉండింది అప్పుడు నీకు అది కూడా లేదు, ఇప్పుడు ఎండి తస్తావు ఎండి తస్తావు. వాళ్ళు అప్పుడు ఏదో అడవుల్లోకి పోతే అప్పుడు ప్రకృతి అన్ని ఇస్తా ఉండింది తినడానికన్నా ఉండింది, ఇప్పుడు ఇప్పుడు అది కూడా ఉండదు. అడవుల్లోకి పోతే ఏముంది తినడానికి, మనం తింటాయి అక్కడ ఉండే జంతువు. సో ఇవన్నీ పాటించమని చెప్తే పెద్దలు, మనం శాస్త్రం చెప్తుంది ఆచార్యులు చెప్తున్నారు, సింపుల్ గా పాటిస్తే ఏం ప్రాబ్లం లేదు. నేను ఒకసారి వైజాగ్ వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ పిచ్చాసుపత్రికి ఒక ఆయన డాక్టర్ ఉండి పిలిచాడు, స్వామి ఒకసారి మా పిచ్చోళ్ళని కూడా మీరు సందర్శించండి, ఏమయ్యా నన్ను కూడా పిచ్చోని చేయాలని పిలుస్తున్నారు, రండి స్వామి ఊరికే అన్నారు. సరే అని చెప్పి పోయాను. పోతే ఒకడు అక్కడ కూర్చొని చెయ్యిట్టు పెట్టుకుని జోకర్ ఆసు అంటున్నాడు. ఏమయ్యా ఆయన ప్రాబ్లం అన్నాను. జీవితం అంతా తాత ముత్తాతలు సంపాదించిందంతా ప్యాకాట్లో పోగొట్టుకున్నాడు స్వామి, పిచ్చి పట్టేసింది, ఎప్పుడు అనుకుంటా ఉంటాడు మెలకున్నప్పుడల్లా ఆటేవాడికి. సో అటువంటి ఎగ్జాంపుల్స్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలా, ఏమి ధర్మరాజు ఆడాడు కదా వీళ్ళు ఆడాడు కదా అని చెప్పి మనం కూడా రేపు అక్కడ కూర్చోంటాం వాడి పక్కన అని చెప్పి వినకపోతే మనం కూడా వాడి పక్కన కూర్చొని ఉంటాం సనీష్. సో అందువల్ల ఇవన్నీ కూడా ఎందువల్ల ఉన్నాయంటే, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన, అంత మహాత్ములే తప్పిదం చేసిన దానికి ఇన్ని కష్టాలు పడ్డారు, మరి మనం అల్పులం తట్టుకునే శక్తి లేదు, జాగ్రత్తగా ఉండాలి అది అనమాట. ఓకే. సో అందువల్ల మనం ఏంటి అంటే చాలా కేర్ఫుల్ గా ఇవన్నీ కూడా ఈ నియమాలు ఇవన్నీ కూడా పాటించడానికి మనం ప్రయత్నించాలి. కోరి కష్టాన్ని తెచ్చుకోకూడదు. స్వయం కృతాపరాధం అన్నాడు. ఏ వ్యక్తి అయినా కానీ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడంటే స్వయం కృతాపరాధం, చేసిన దానికే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మనం చేసేది శాస్త్రం ఎందుకుంది అంటే, చేసేది ఏదైతే ఉందో అది మంచి చెడు తెలుసుకొని చేసినప్పుడు మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది, దానికోసం ఉందన్నమాట. సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి హరే కృష్ణ మంత్రం జపించండి. కలియుగం దోషాలకు నిధి, కలిర్ దోష నిధే రాజన్. ఏముంటాయా కలియుగంలో నిధులంటే, దోషాలు ఉంటాయి నిధులు. కలిర్ దోష నిధే రాజన్, అస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం ఉంది, అదేమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. ఆ కృష్ణుని యొక్క కీర్తన చేయడం ద్వారా ఆ దోషాలన్నిటి నుంచి కూడా విముక్తులు అవుతాడు అనమాట. ఎంతమంది దోషాల నుంచి విముక్తులు కావాలనుకుంటున్నారు? అట్లయితే కృష్ణుని యొక్క కీర్తన చేస్తే గానీ దోషాల నుంచి విముక్తులు కాలేరు. ప్రతిరోజు కూడా మహామంత్రం 108 సార్లు జపించండి, జపిస్తే అన్ని దోషాల నుంచి కూడా విముక్తులు అవుతారనమాట. కలి సంతర్పణ ఉపనిషత్తులో ఏం చెప్పడం జరిగింది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలి కల్ముష నాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేశ దృశ్యతి. వేదాల నుంచి మొదటిదాకా తిరగవేసినా కానీ ఈ 16 పదాలు జపించడం కన్నా ఇంకొక తరుణోపాయం లేదు. దోషాలన్నిటి నుంచి కూడా ఇది విముక్తుల్ని కావి, కలిలో ఉండే దోషాలన్నింటినీ కూడా ఇది విముక్తుల్ని కావిస్తుంది. అందువల్ల రోజు 108 సార్లు ఈ యొక్క నామం జపించండి. ఈ జపించండి అంటే చాలా మంది ఏమంటారంటే, మా తాతగారు చెప్పేవారండి, మా నాన్నగారు కూడా చెప్పేవారు, కానీ నాకు మాత్రం టైం లేదు. మనకేదైతే టైం కొంచెం ఆ భగవంతునికి వినియోగిస్తామో ఆ టైమే రేపు మనల్ని కాపాడుతుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా ఈ యొక్క నామం చేయడానికి ప్రయత్నించండి, జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవిందదేవ సఖీ బృందకి, హితాయ గౌర్ ప్రేమనందే.